ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ఉపదేశామృతము షష్ఠమ బిందువు. జస్ట్ నేను చదువుతాను, వినండి. శ్లోకం లేదు కాబట్టి ఈరోజు భాగవతం. దృష్ట్వై స్వభావజనితై వపుదోషదోషైర్ న ప్రాకృతత్వమిహ భక్తజనస్య పశ్చాత్ గంగాభసాంన కలుబుందుతపేన పంకై బ్రహ్మాద్రవత్వమవగచ్చతి నీరధర్మై. భావము భాష్యం చెప్పినది ఏసీ భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద్. శుద్ధ భక్తుడు సహజమైన కృష్ణ చైతన్య స్థితిలో ఉండడం వల్ల దేహమే తనని భావించడు. అలాంటి భక్తుని భౌతిక దృష్టితో చూడకూడదు. నిజానికి నీచకులంలో పుట్టిన దేహాన్ని కానీ, చెడు రంగు గల దేహాన్ని కానీ, వికృతమైన దేహాన్ని కానీ, రోగగ్రస్తమైన బలహీనమైన దేహాన్ని కానీ భక్తుడు కలిగి ఉంటే దాన్ని పట్టించుకోకూడదు. సామాన్య దృష్టికి అలాంటి వికృతత్వం శుద్ధ భక్తి దేహంలో ప్రముఖంగా కనిపించవచ్చు. లోపాల వలె కనబడే లక్షణాలు ఉన్నప్పటికీ శుద్ధ భక్తుని దేహం ఎప్పుడూ కలుషితం కాదు. అది సరిగ్గా వర్షాకాలంలో ఒక్కొక్కప్పుడు నీటి బుడగలతోనూ నురుగుతోనూ బురదతోనూ కూడి ఉండే గంగాజలం లాంటిది. గంగాజలం ఎప్పుడూ కలుషితం కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించిన వాడు జలం యొక్క స్థితిని పట్టించుకోకుండగానే గంగలో స్నానం చేస్తాడు. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిలితం యేనా తస్మై శ్రీ గురువే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారని వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు శ్రీల అభయచరణారవింద భక్తివేదంత స్వామి శ్రీల ప్రభుపాద వారి యొక్క తిరోభవ దినోత్సవము. శ్రీల ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ యొక్క సంస్థాపక ఆచార్యులు. ఇక్కడ ఈరోజు ఈ శ్లోకం ఎందుకు చదివామంటే, మనం ఇది ఉపదేశామృతం నుంచి రూపగోస్వామి మహారాజు రచించినటువంటి ఉపదేశామృతం. ఈ పుస్తకం వచ్చి మనకు చిన్నదిగా కనిపించవచ్చు, ఇది ఒక మహాసముద్రం లాగా అన్నమాట. అది ఉపదేశామృతం అనేది మనకి చిన్నగా కొన్ని శ్లోకాలు 18 శ్లోకాలు ఉండొచ్చు దీంట్లో. అయితే రూప గోస్వామి ఏం చేశారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలని చదివి దాని ఎసెన్స్ అంతా దీంట్లో ఇచ్చారనమాట. చాలా శక్తివంతమైన పుస్తకం ఉపదేశామృతం. దానికి ఒక మానవుడికి కావాల్సిన సూచనలంతా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ శ్లోకం దీంట్లో చెప్తున్నారనమాట ఇక్కడ రూప గోస్వామి శుద్ధ భక్తుని గురించి. భక్తుడు ఆయన యొక్క దివ్యస్థితి గురించి చెప్తున్నాడు. ఆయన ఇక్కడ పోల్చేది వచ్చి గంగాజలంతో పోలుస్తున్నాడనమాట. పవిత్ర భక్తుని గంగాజలంతో పోలుస్తున్నాడు. గంగాజలము అది భగవంతుని దగ్గర పాదాల నుంచి వచ్చింది కాబట్టి, వైకుంఠం నుంచి వచ్చింది కాబట్టి అది ఎప్పుడు దివ్యస్థాయిలోనే ఉంటుంది. అదేవిధంగా పవిత్ర భక్తుడు ఎప్పుడూ ఆయన దివ్యస్థాయిలోనే ఉంటాడు. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుని ఉదాహరణ కూడా ఇస్తారనమాట. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే గన సాధారణ బద్ధజీవి అతని జన్మ కానీ మరణం కానీ కర్మకు లోబడి ఉంటుంది. మనం ఎప్పుడు నిర్ణయించుకోలేదు నేను ఈ తల్లిదండ్రుల దగ్గర నేను జన్మ తీసుకోవాలి అని చెప్పి. మనం ఎవరున్నా ప్లేస్ సెలెక్ట్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఏదన్నా బృందావనకి వెళ్ళామనుకో, ఏ ట్రైన్లో వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఒక ఆశ్రమంలో మనం విడిది చేయాలని చెప్పి మనం నిర్ణయం చేసుకుంటాం. ఆ విధంగా మనం జన్మ తీసుకునే ముందు మనం ఎవరిన నిర్ణయం తీసుకున్నామా, ఈ దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క కుటుంబంలో, ఈ తల్లిదండ్రులకి నేను జన్మ తీసుకోవాలని చెప్పి మనం నిర్ణయం తీసుకోలేదు. ప్రకృతి కర్మల ద్వారా మనం చాలా మంది వాళ్ళు అనుకుంటుంటారన్నమాట, నేను చాలా శక్తివంతుడని చెప్పి. ఎంత శక్తివంతుడైనా కానీ తన జన్మ నిర్ణయించుకోలేడు. అదేవిధంగా మృత్యువుని కూడా నిర్ణయించుకోలేదు. మరణం కూడా మనం ఈ విధంగా మరణించాలని చెప్పి నిర్ణయించుకోలేము. అయితే పవిత్ర భక్తుని యొక్క స్థితి ఎట్లంటే, వాళ్ళు ఈ విధంగా కాదు. లైక్ ఇప్పుడు జైల్లో ఉంటారు, జైలు ఉంటుంది, జైల్లో రాజు వెళ్తాడు, రాజు యొక్క ప్రతినిధులంతా కూడా జైలుకి వెళ్తారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఖైదీల్ని చూసేదానికి. ఎవరు అమాయకుడు అనుకోకూడదు, రాజు కూడా ఆయన యొక్క ప్రతినిధులు కూడా ఆ జైల్లో ఉన్నారని చెప్పి. ఖైదీకి, రాజుకి, ఆయన ప్రతినిధులకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ స్వేచ్ఛకి, వీళ్ళ స్వేచ్ఛకి చాలా వ్యత్యాసం ఉంది. అదేవిధంగా పవిత్ర భక్తుని యొక్క జన్మకి, ఆయన మరణానికి చాలా వ్యత్యాసం ఉంది. మనకు లైక్ సూర్యునితో పోలుస్తున్నారన్నమాట. సూర్యునితో, సూర్యుడు ఉదయించేది చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు చాలా ఆనందకరంగా, చాలా అందంగా ఉంటుంది. సూర్యుని యొక్క ఉదయం, ఆయన ఉదయించేది, ఆ భానుడు ఉదయాన్ని కూడా అందరూ చూస్తారు. కొన్ని వేల మంది చూసి చాలా ఆనందపడతారనమాట. అదేవిధంగా సూర్యుడు అస్తమిస్తేది కూడా చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటుందన్నమాట. అట్లా పవిత్ర భక్తుని యొక్క జన్మ తీసుకోవడము, ఆయన తిరోభావం వెళ్ళడము దేంతో పోలుస్తున్నారు? సూర్యుడితో పోలుస్తాం. సూర్యుడు అస్తమిస్తాడు, అస్తమిస్తే ఇంకో చోట ఎక్కడ ఏమవుతా ఉంటుంది? ఉదయం అవుతా ఉంటుంది అన్నమాట. అంటే ఇంకో చోట ఆయన లీలలు జరపడానికి, అందుకే నిత్య లీల ఓ దేవం విష్ణుపాద అని చెప్తాం మనం. అంటే నిత్యము భగవంతుని యొక్క లీలలో ఉన్నటువంటి, విష్ణు పాదాల దగ్గర ఉన్నటువంటి ఆచార్యుడు అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ రూపకోసం ఏం చెప్తున్నాడు, పవిత్ర భక్తుని మనం ఎప్పుడు ఏ కులానికో, ఏ మతానికో, ఏ జాతికో మనం లెక్క కట్టడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు దివ్యస్థితిలో ఉంటారు, గంగతో సమానం వాళ్ళు. గంగ అన్ని లోకాల్లో ప్రయాణం చేస్తుంది. ఫస్ట్ ధ్రువమండలానికి వస్తుంది, హైయెస్ట్ ప్లానెట్ ఈ యొక్క సృష్టిలో. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి లోకం. అన్ని లోకాలు కూడా ధ్రువలోకానికి బంధించబడి ఉంటాయి. ఈవెన్ సూర్యుడు కూడా, సూర్యుడు తిరిగేటువంటి, సూర్యుడు తిరుగుతున్నాడు మనకు తెలుసు. సూర్యుడు ఆయన ఉండేటువంటి రథము ఒక, అది దానికి ఒకే ఒక చక్రం ఉంటుంది, దానికి ఇరుసుంటుంది. ఒక చక్రం అంటే ఇరుసుంటుంది అనమాట, ఈవైపు ఈవైపు. ఒక ఇరుసుని మేరుపర్తానికి బంధించుంటారు, ఇంకోగా ఇరుసుని ధ్రువలోకానికి బంధించుంటారు. బంధించే తాడుతో అనుకోబాకండి, శాస్త్రాలు చెప్తున్నాయి గాలి తాడుతో, గాలి అనేటువంటి తాడుతో. ఆ టెక్నాలజీ మన దగ్గర లేదనుకో, మనం ఊహించిన కూడా ఊహించలేము. కాబట్టి ధ్రువలోకం హయ్యెస్ట్ ప్లానెట్. అన్ని లోకాలు కూడా ధ్రువలోకానికి బంధించబడి ఉంటాయన్నమాట. ఆ లోకానికి వచ్చి, బ్రహ్మలోకానికి వచ్చి, దాని తర్వాత సప్తర్షి మండలంతగా వచ్చి, తర్వాత భూమి మీదకి వస్తుంది అనమాట గంగ. అన్ని ప్రాంతాలను కూడా పవిత్రం చేసుకుంటూ వస్తుంది. అదేవిధంగా పవిత్ర భక్తుడు కూడా ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన, ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ ఆయన పవిత్రం చేస్తాడు. గంగతో పోలుస్తారు, ఎక్కువగా సూర్యునితో పోలుస్తారు పవిత్ర భక్తుని. సూర్యుడు కూడా ఏం చేస్తాడు, అన్ని ప్రదేశాల్లో పడతారు. సూర్యుడు అన్ని ప్రదేశాల్లో పడినప్పుడు, అపవిత్ర ప్రదేశంలో పడినా కానీ ఆ ప్రదేశాన్ని ఏం చేస్తారు, సూర్యుడు పవిత్రం చేస్తాడు. కాబట్టి ఇక్కడ పవిత్ర భక్తుని యొక్క ఆయన ఉదయం, జన్మించడము, అస్తమించడం ఎప్పుడు అది దివ్యంగానే ఉంటుంది. అందుకనే మనం ఏం చేస్తాం, ఆచార్యుల యొక్క తిరోభవ దినోత్సవాన్ని కూడా మనము గ్రాండ్గా జరుపుకుంటాం, బాగా ఉత్సాహంగా మనం జరుపుకుంటాం అన్నమాట. ప్రభుపాద వారు, ఆయన పవిత్రమైనటువంటి భక్తుడు. ఆయన మనం చిన్న వయసు నుంచి చూడొచ్చు అన్నమాట, ఆయన ఏ విధంగా ఆయన జీవితం అనేది ప్రారంభమైంది. ఆయన యొక్క తండ్రి గారు, ఆయన ఆయన వాట్ ఈజ్ హిజ్ నేమ్, గౌర్మోహన్ డే. తర్వాత తల్లి పేరు వచ్చి రాధా శ్రీమతి రజనీమాత, రజనీమాత. వీళ్ళిద్దరు కూడా ఆయనతో, గౌర్మోహన్ డే కానీ తర్వాత రజనీమాత కానీ, వాళ్ళు ఎంతో గొప్ప భక్తులు. వాళ్ళు వైష్ణవులు, వాళ్ళ తండ్రి గారు ఎంతో గొప్ప వైష్ణవుడు. ప్రభుపాద తండ్రి ఎంత గొప్ప వైష్ణవుడు అంటే, ఆయన ప్రతిరోజు సాధువులు పిలిచేవాడు ఇంటికి. గృహస్థుల యొక్క ముఖ్య కర్తవ్యం వచ్చి శ్రీమద్ భాగవతంలో 7th చాప్టర్లో ఆయన నారదమును చెప్తున్నాడు, గృహస్థుల యొక్క ముఖ్య కర్తవ్యం నహయజ్ఞం ముకుతోయం వే భగవాన్ సర్వయజ్ఞ బుక్ హింజితే హౌషారాజన్ యథా విప్రముఖే హుతే. భగవంతుడు రెండు ద్వారా ఆహారాన్ని తీసుకుంటాడు. ధర్మరాజు చెప్తున్నాడు నారదముని, రెండు రకాలుగా ఆహారాన్ని తీసుకుంటాడంట. ఒకటి వచ్చి హవిష్ ద్వారా, యజ్ఞం ద్వారా, రెండు భక్తుల ద్వారా. భక్తులకు ఆహారం సమర్పిస్తే భగవంతుడు తీసుకుంటాడు. కాబట్టి ఆ యొక్క ప్రిన్సిపుల్ని బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి గౌరమోహన్ డే ప్రభుపాద యొక్క తండ్రి క్రమంగా ఏం చేసేవాడు అంటే సాధువులను పిలిచి ఇంట్లో ఆహారాన్ని వాళ్ళకి సమర్పించేవాడు అనమాట. తర్వాత మళ్ళీ భాగవతం ఏం చెప్తుందంటే గృహస్థులు అనేటువంటి వ్యక్తి సాధువులకి ఆహారాన్ని ఇవ్వాలి. అదే సమయంలో పూర్తి అన్ని జీవరాశులను కూడా, అన్ని జీవులను కూడా తన బిడ్డల్లాగా చూసుకోవాలంట. ఇంట్లో ఏ జీవులు ఉన్నాయో ఆ జీవులన్నింటినీ కూడా. ప్రభుపాద తండ్రి ఆయన ఎంతో ఉదాహరణగా ఉండేవాడు. ఆయన యొక్క గృహంలో ముఖ్యంగా ఆయన షాప్ ఉండేది, బట్టల షాపు. దాంట్లో ఎలకలు ఉండేవాడంట. అవి ఆహారం లేకపోతే ఏం చేస్తాయి, ఎలకలు ఏం చేస్తాయి, బట్టలంతా కొట్టేస్తాయి అనమాట. బట్ అదే సమయంలో ఈయన ఎంతో జాగ్రత్త వహించేవాడు గౌరమోహన్ డే ప్రభుపాద యొక్క తండ్రి. ఆ ఎలకలకి ఏం చేసేవాడు, రోజు ఆహారాన్ని పెట్టేవాడు అనమాట. ఆ ఉన్నటువంటి ఎలకలకి ప్రసాదాన్ని తయారు చేసి, మామూలుగా ఇంట్లో ప్రసాదం ఉంటుంది కదా, వాటికి సపరేట్గా ఎవరున్నా ఇంట్లో, ఎవరి ఇంట్లో అయినా కానీ ఎలకకి సపరేట్గా ప్లేట్ ఉంటుందా? లేదు. బట్ ప్రభుపాద తండ్రి తన ఇంట్లో సపరేట్ పాత్ర ఉంచి వాటికి ఆహారాన్ని పెట్టేవాడు. రాత్రి సమయంలో పెట్టేసి వెళ్ళేవాడు. అవి వచ్చి రాత్రిలో ఆహారం తిని వెళ్ళిపోయాడు. అంటే పవిత్రమైనటువంటి, ఎందుకు చెప్తున్నానంటే ప్రభుపాద వారు జన్మించినటువంటి ప్రదేశము, తల్లిదండ్రులు కూడా ఎంతో పవిత్రులు. తర్వాత ప్రభుపాద ఏ విధంగా నిద్ర లేచేవాడు అంటే, ప్రభుపాద ఎన్నోసార్లు చెప్పారు ఆయన నిద్ర ఏ విధంగా లేచేవాడంటే, తండ్రి తెల్లవారుతో రాధాగోవిందులకి మంగళారతి చేయడానికి గంట కొట్టేవాడు అనమాట, గనగన గనగన గన అని. ఆ గంట శబ్దం వినిపిస్తూ ఆ గంట శబ్దము హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ గంట శబ్దాన్ని వింటూ, హరే కృష్ణ మంత్రాన్ని, తండ్రి చెప్పేటువంటి హరే కృష్ణ మంత్రాన్ని వింటూ ఆయన నిద్ర లేచేవాడు అనమాట. అంటే ఊహించుకొని ఎంత శుభప్రదమైనటువంటి జీవితంతో ఆయన వచ్చాడని ప్రభుపాద. కాబట్టి ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆయన పరమ భక్తుడు కాబట్టి పరమ భక్తుని కుటుంబంలో జన్మ తీసుకుని ఆయన పెరుగుతూ వచ్చాడని తండ్రి కూడా ఆయన ఎప్పుడు ప్రోత్సహించేవాడు అనమాట. తర్వాత ఏమైంది, ఆయన విద్యాభ్యాసం జరిగింది. తర్వాత ఆయన గురువుగారిని కలుస్తారనమాట, ఇవన్నీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలిసినప్పుడు మొదటిసారి చూడంగానే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని ప్రభుపాద వారికి పూర్తిగా అర్థమవుతుంది, ఇతను ఎంత పవిత్రమైనటువంటి ఆచార్యుడైనా, ఆయన యొక్క ఆశ్రయాన్ని నేను తీసుకోవాలని చెప్పి ఆయనకి శరణాగతి పొందుతారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుకి. మన ఆచార్య పరంపరలో ఈ పరంపర అనేది చాలా ఉన్నతమైనటువంటిది. ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయము చాలా శక్తివంతమైనటువంటిది. మనం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుపాద వారు కూడా ఎన్నోసార్లు చెప్పారనమాట, నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే దీనికంతా కూడా నా యొక్క గురువు పూర్వ ఆచార్యులు వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను చేస్తున్నానని. అట్లా మన ఆచార్యులంతా కూడా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన ఎంత శక్తివంతుడంటే, 9 సంవత్సరాల పాటు ప్రభుపాద గురువు, మన సంస్థాపక ఆచార్య ప్రభుపాద్, ప్రభుపాద వారి గురువు ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన నవదీప్లో నివసించేవాడు. ఆయన బాల్యంలోనే సన్యాసం తీసుకున్నాడు. అంటే బాల్యం నుంచి ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నాడు. అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ కృష్ణునికి తన జీవితాన్ని అంకితం చేశాడనమాట. ఆయన ప్రచారం ప్రారంభించే ముందు మొత్తం, అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 150 సంవత్సరాలకు మునుపు, 200 సంవత్సరాలు అనుకోండి, ఆల్మోస్ట్ 200 టైంలో, 150 సంవత్సరాలు 200 సంవత్సరాలకు మునుపు భారతదేశంలో ఇంత రవాణా సౌకర్యాలు లేవు. 100 సంవత్సరాల మునుపు అస్సలు లేదనమాట. ఆ స్థితిలో 64 గౌడ మఠాలను స్థాపించాడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. మనం ఒక చిన్న గుడి మెయింటైన్ చేయాలంటేనే ఎంతో కష్టం. అది వాటిని స్థాపించి దాన్ని ఎంతో ఉన్నతమైన వినువులతో నడిపించాడు కూడా. 64 గౌడ మఠాలని ఆయన నడుచుకుంటూ వెళ్లి పాదయాత్రతో పాటు వెళ్లి తిరుపతి కూడా వచ్చాడు. ఏమన్నా చెన్నైలో కూడా గౌడ మఠం ఉంది, ఆంధ్రప్రదేశ్లో గౌడ మఠం ఉందన్నమాట. 64 గౌడ మఠాలని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ స్థాపించాడనమాట ప్రభుపాద గురువు. అంతకుముందు ప్రచారం ఆయన ప్రారంభించే దానికి మునుపు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏం చేశారంటే, 9 సంవత్సరాల పాటు నవదీప్లో ఉండి అక్కడ యోగపీఠ అనేటువంటి ప్రాంతం ఉంది ఇప్పుడు, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క ఆ సమాధి మందిరం ఉంది అక్కడ, 9 సంవత్సరాల పాటు ఆయన కఠినమైన తపస్సు చేశాడు. ఏ విధంగా తపస్సు చేశాడంటే, రోజు ఆయన ఆహారం తీసుకునేవాడు, రోజుకి 108 మాలలను జపం చేసేవాడు. రోజుకి ఎన్ని మాలలు జపం చేసేవాడు? భక్తి సిద్ధాంత మహారాజు 108 రౌండ్స్ చేసేవాడు అనమాట. తర్వాత ఆహారాన్ని ఏ విధంగా తీసుకునేవాడంటే, బియ్యాన్ని కొద్దిగా నెయ్యి వేసి నీళ్ళల్లో వేసి పైన పెట్టేవాడు అనమాట, ఎండకి సూర్యరశ్మికి పెట్టేవాడు. ఆ సూర్యరశ్మి ద్వారా తెల్లవారి నుంచి సాయంత్రంకి అది బాగా బయలయ్యేదన్నమాట. ఆ రైస్ కూడా ఏ విధంగా తీసుకున్నామంటే, హరే కృష్ణ మంత్ర జపం చేసి ఆ జపం ఒక మాల తర్వాత ఒక గింజను పక్కన పెట్టేవాడు అనమాట. ఆ రైస్ ని ఒక పాత్రలో ఉంచి కొద్దిగా నెయ్యి వేసి నీటిని వేసి సూర్యరశ్మికి ఉంచేవాడు అనమాట. ఆ సూర్యరశ్మికి బాగా బయలయ్యి ఉడికిన తర్వాత ఆహారాన్ని తీసుకునేవాడు, అంతే, ఇంకేం తీసుకునేవాడు కాదు. హరే కృష్ణ మంత్రాన్ని జపించేవాడు అనమాట. అట్లా 9 సంవత్సరాల పాటు ఎంతో కఠినమైనటువంటి తపస్సును ఆచరించి తర్వాత ఏం చేశారు ఆయన? ప్రచారానికి వెళ్ళారు. 64 గౌడమఠాలు కొన్ని లక్షల మందిని భక్తులు చేశారనమాట. మొత్తం భారతదేశం అంతా కూడా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు గురు మహారాజు కూడా చెప్పాడు, జయప్రతి స్వామి గురు మహారాజు. చైతన్య మహాప్రభు తర్వాత ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత చైతన్య మహాప్రభు తర్వాత నరోత్తమ దాస్ ఠాకూర్, శ్రీనివాస ఆచార్య, శ్యామానంద ప్రభు వీళ్ళంతా వచ్చారు. వాళ్ళ తర్వాత చిన్నగా ఏమైపోయింది, ఈ పరంపరలో డీమన్స్ జన్మ తీసుకునేశారు, రాక్షసులు. ఈ రాక్షసులంటే చాలా తెలివైనటువంటి వాళ్ళు అనమాట. సంకీర్తన ఉద్యమాన్ని ప్రతి ఒక్క యుగంలో కూడా ఏం చేస్తారంటే వీళ్ళు, ఈవెన్ మహాభారతంలో కూడా మనం కానీ స్టడీ చేస్తే మహాభారతంలో చాలా మంది రాక్షసులు ఈ కురువంశంలో జన్మ తీసుకునేశారనమాట. ఈ రాజులు గాను తర్వాత పెద్ద పెద్ద స్థానాల్లో. అట్లా చైతన్య మహాప్రభు తర్వాత కూడా ఏమైంది, ఈ రాక్షస ప్రభుత్వంలో రాక్షసులంతా కూడా ఈ ఉద్యమాన్ని పూర్తిగా నాశనం చేయాలని, సంకీర్తన ఉద్యమాన్ని, కలియుగం ఈ యొక్క కల్మశాల అంతా కూడా పోతున్నాయని చెప్పి వీళ్ళేం చేశారు, ఈ పరంపరలోకి వచ్చేసి పరంపరను బస్సు చేశారనమాట. వైష్ణవ ఇక చైతన్య మహాప్రభు తత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు. దాని తర్వాత ఏమైంది, భక్తి వినోద్ ఠాకూర్ వచ్చాడు. భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు మళ్లీ దాన్ని రివైవ్ చేశారనమాట. ఇదంతా కూడా అంతరింగకి జరిగేటువంటి లీలలు, మనకు తెలియదు ఇవంతా కూడా అంతరింగకి జరుగుతూ ఉంటాయన్నమాట. డీమన్స్ కి ఈ వైష్ణవులకి ఎప్పుడు జరుగుతుంటాయన్నమాట. తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు తర్వాత ప్రభుపాదుని పంపించారనమాట. ఈ యొక్క పరంపరలో భక్తి సిద్ధాంత మహారాజుని కలిసిన తర్వాత మొదటిసారి కలవడంగానే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రభుపాదుని కలవగానే ఆయనకు మొదటి సూచన ఏం చేశాడు, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్లి ప్రచారం చేయాలి అని చెప్పాడు, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి. తర్వాత రెగ్యులర్గా కలుస్తుండేవారు ప్రభుపాద గారు తన గురువుని, చాలా సూచనలు ఇచ్చాడు. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు వచ్చి ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయమని, తర్వాత ఈ పుస్తకాలని, ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని, ఈ గోస్వాములకి సాంగత్యాన్ని, ఈ యొక్క సాహిత్యాన్ని అంతా కూడా రచించమని చెప్పి ఆయనకు ఆర్డర్ చేశాడనమాట. దీన్ని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాడు అనమాట ప్రభుపాద వారు ఏ విధంగా ప్రచారం చేయాలని. గురువు ఆజ్ఞ ఎక్కువ రోజులు ఎక్కువసార్లు కలవలేదు ప్రభుపాద వారు తన గురువుని, ఎక్కువసార్లు కలవలేదనమాట. కొన్నిసార్లు కలిసినా గానీ ఆయన సూచనల్ని చాలా తీవ్రంగా తీసుకున్నాడు అనమాట. ప్రభుపాద దగ్గర ధనం కూడా లేదు అప్పుడు. తర్వాత భగవంతుని యొక్క ఏర్పాటు మేరకు ఆయన సన్యాసాశ్రమం తీసుకుంటారు ప్రభుపాదు, బృందావనానికి వెళ్తాడనమాట. బృందావనంలో రాధా దామోదర్ మందిరం ఉంది. అక్కడ రాధా దామోదర్ మందిరంలో ఆయన పుస్తకాలు రాస్తున్నాడు. ఇప్పుడు కానీ మనం వెళ్తే ప్రభుపాద వారికి రూమ్ ఉంది. ఆయన రూమ్ నుంచి నేరుగా రూపగోస్వామి యొక్క సమాధి కనిపిస్తుంది అనమాట. సమాధిని చూస్తూ పుస్తకాలు రాసేవాడు ప్రభుపాద వారు. రూపగోస్వామికి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడనమాట, ప్రచారం చేయాలనేటువంటి ఈ యొక్క స్ఫూర్తితో రూపగోస్వామిని ఎప్పుడు ఆయన ప్రార్థించేవాడు. రూపగోస్వామి యొక్క సమాధికి చూస్తూ జపం చేసేవాడు అండి ప్రభుపాద వారు. తర్వాత బాంబేకి వెళ్ళి అక్కడ సింధియా కంపెనీ యొక్క మొరార్జీ దేశాయి ఒక మాతాజీ ఆమెను కలిసి టికెట్ అడతాడనమాట యుఎస్కి వెళ్ళడానికి. ఎందుకంటే ఇది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు యొక్క ఆర్డర్ అనమాట. తర్వాత ఆమె రిక్వెస్ట్ చేసుకుంటుంది. అప్పటికే వృద్ధుడు ప్రభుపాద వారు 69 ఇయర్స్ అనమాట. ఆమె చెప్తుంది, నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేయలేవు, నువ్వు వృద్ధుడివి ఏం చేయలేవు అని చెప్తుంది అనమాట. ఆయన ఎంతో పట్టుదలతో వెళ్ళాలని చెప్పి కోరుకుంటాడు. తర్వాత టికెట్ కూడా ఇస్తారనమాట. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన 1 మంత్ పాటు, 30 రోజుల పాటు ఈ యొక్క జలదూత అనేటువంటి నావలో ప్రయాణం చేస్తాడు. ఆ జలదూతలోనే జన్మాష్టమి కూడా వస్తుంది. జన్మాష్టమి కూడా ఆయన ఏం చేస్తాడు, ఆ ఓడలోనే జరుపుతాడు అనమాట. తర్వాత 30 రోజుల తర్వాత ఆయన భోషణలో దిగుతాడు. భోషణలో దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రచారం 1 ఇయర్ పాటు చాలా కష్టపడినారు ప్రభుపాద వారు. 1 ఇయర్ ఆయనకి ఎక్కడ ఆశ్రయం లేదు, తర్వాత భక్తులు కూడా లేరు అక్కడ, ఆ భక్తుల దగ్గర ఉండాల్సి వచ్చిందనమాట. తర్వాత 1 ఇయర్ తర్వాత చిన్నగా ఏమైంది, ఈ న్యూయార్క్లో ఆయన ఈ ప్రచారం ప్రారంభించాడనమాట. అది కూడా ఒక పార్కులో. ఈ ఉద్యమం ఏ విధంగా ప్రారంభమైందని చెప్పడానికి, ప్రభుపాదు ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి టామ్స్కిన్ పార్క్ అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుండేవాడు అనమాట. కూర్చొని హరే కృష్ణ మంత్రం జపించేవాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అక్కడ మిగిలిన వాళ్ళంతా కూడా పార్క్ వచ్చేటువంటి వాళ్ళంతా యువతి యువకులంతా కూడా ఈయన సాధువు, కాసే వస్త్రాలు ధరించున్నాడు, ఈ కర్తాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఇవి విచిత్రంగా ఉన్నాయన్నమాట, శబ్దం కూడా చాలా అద్భుతంగా ఉంది. చూసి ఆయన దగ్గర కూర్చొని, వాళ్ళ దగ్గర రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వెస్టర్న్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో ఒక్కొక్క దగ్గర గిటారు లేదంటే ఏదో రకరకాల ఈ యొక్క ఆయుధాలంతా ఉంటాయన్నమాట వాళ్ళకి. వాళ్ళు అదొక హ్యాబిట్ అనమాట. మనం ఏ విధంగా జపమాలు పెట్టుకొని పోతామో వాళ్ళు ఆ విధంగా గిటార్ పెట్టుకొని పోతూ ఉంటారనమాట. కాబట్టి అట్లా వాళ్ళు ప్రభుపాద కర్తలతో కీర్తన చేస్తుంటే వాళ్ళు కూడా కూర్చుండేవాళ్ళు అనమాట, కూర్చొని కీర్తన చేస్తూ వచ్చాడనమాట. ఇక పవిత్ర భక్తుడు ఆయన ప్రభుపాద వారు. తెలుసో తెలియకుండా నిప్పుని పట్టుకుంటే ఏమవుతుంది, కాలిపోతుంది. తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, తెలిసి తెలియక ఏ విధంగా హరే కృష్ణ మంత్రాన్ని పవిత్ర భక్తుల దగ్గర నుంచి వింటే ఏమవుతుంది, అది హృదయం అనేది క్లీన్ అవుతుంది. చిన్నగా ప్రభుపాదుల యొక్క సద్గుణాలకి, మామూలుగా జీవులు ఆకర్షితులే దేనికంటే మంచి గుణాలకు ఆకర్షితులు అవుతారన్నమాట. ఇప్పుడు మామూలుగా ఈ కలియుగంలో అది మనకు కనిపించదు. కలియుగంలో ఎక్కువ ఆకర్షితులు ఏదేమంటే ఈ భౌతికమైన విషయాలకు ఆకర్షితులు అవుతారు, ధనానికి లేదంటే రూపానికి లేదంటే పేరు ప్రతిష్టలకు ఆకర్షితులు అవుతారనమాట. నిజంగా నిజమైనటువంటి ఆకర్షణ ఎక్కడుందంటే గుణాలు, సద్గుణాలు అన్నమాట. సత్లక్షణాలుంటే అది ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట. ప్రభుపాద వారు పూర్తి పవిత్ర భక్తుడు కాబట్టి ఆయనలో అన్ని సద్గుణాలు ఉన్నాయి, అన్ని పవిత్రమైనటువంటి గుణాలంతా ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంత వాళ్ళు ఎంత దిగజారినటువంటి చైతన్యంలో ఉన్నా కానీ పవిత్రమైనటువంటి భక్తుడు కాబట్టి వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఆయనకు ఆకర్షితులు అవుతున్నారన్నమాట. చిన్నగా ఆయన సాంగత్యం అది లభించింది, హరికృష్ణ మంత్రం దొరికిందనమాట వాళ్ళకి. తర్వాత చిన్నగా వాళ్ళు కీర్తన చేస్తూ చేస్తూ రామ కృష్ణ వింటున్నారు. చిన్నగా అడగడం ప్రారంభించారు ప్రభుపాదని, వాట్ ఇస్ రామ, హూ ఇజ్ రామ, హూ ఇజ్ కృష్ణ. చిన్నగా ఇంకుచిందేసి వచ్చిందనమాట ఆలోచన వాళ్ళకి. ప్రభుపాద వారు వాళ్ళకి వివరించేవాడు అనమాట. వివరించి వాళ్ళ ఆ విధంగా ప్రభుపాద యొక్క సంగీతాన్ని దొరికిన తర్వాత ప్రభుపాద వారికి వివరించేవాడు జీవితం యొక్క ముఖ్య గమ్యమేమి అని చెప్పి వాళ్ళకి వివరించేవాడు అనమాట. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక చిన్న ఒక షాప్ని తీర్చారు, అదే ఒక అద్దె గది, అది మ్యాచ్లెస్ గిఫ్ట్ అని చెప్పంటారనమాట. అక్కడ ప్రభుపాద వెళ్ళిన తర్వాత ప్రభుపాద ఏం చేశారు, ఆహారాన్ని వండడం కూడా ప్రారంభించాడనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు, ఆయన చెప్పాయని ఆయన చేస్తున్నాడు, వచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నాడు గెస్టులతో, తర్వాత రోజు ప్రవచనాలను ఇస్తున్నాడు, తర్వాత ఆహారాన్ని వండుతున్నాడు, ఆహారాన్ని వాళ్ళకి పెడుతున్నాడు కూడా. ఎవరికి, ఆయన స్వయంగా వండి పెడుతున్నాడు. వాళ్ళు పెండి ఆహారాన్ని తినేసి అట్లే ప్లేట్ కూడా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. దాన్ని కడిగి కూడా మళ్ళీ శుభ్రపరిచి ప్రచారానికి అంత ప్రభుపాద వారు అంత సాక్రిఫైస్ చేశాడనమాట. ఇప్పుడు మనంతా కూడా ఇస్కాన్లో ఉన్నామంటే ప్రభుపాద యొక్క సాక్రిఫైస్ అనమాట ఇది. ఆయన ఎంతో త్యాగాన్ని చేశాడు. ఆయన ఉండవన హ్యాపీగా ఉండి ఉండొచ్చు. ఆయన రాధా దామోదర మందిరంలో ఉంటే ఆయనకు ప్రసాదం ఉంది, జపం ఉంది, ఆనందంగా ఉండిపోవచ్చు అనమాట. అక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు వదులుకొని ఎందుకు అంత భయంకరమైన ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కోసారి అక్కడే ప్రభుపాద వారు ఉండేటువంటి ఆ యొక్క రూమ్ ముందరనే ఈ డ్రగ్స్ తీసుకొని కుప్పలు కుప్పలుగా పడిపోవాలన్నమాట ఈ యువకులంతా కూడా. ఆ విధంగా ప్రభుపాద వారు అటువంటి వ్యక్తులకంతా కూడా సేవ చేశారనమాట. ప్రచారంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తృణోదపు ఈశ్వరునిచ్చైనా తరోరి వసహిష్ఠున అమానైన మానదైనా కీర్తనీయ ఓర్పు. ప్రభుపాద వారు చూపించాడు అక్కడ, ఎన్నోసార్లు చూపించారనమాట ఓర్పుని ప్రభుపాద వారు. పెద్ద పెద్ద తప్పిదాలు చేసినా కానీ శిష్యులను క్షమించేసేవాడు అనమాట. ఒకసారి బాంబేలో ఉన్నప్పుడు ప్రభుపాద వారు అంటే ఈ ప్రచారం అంతా జరుగుతూ ఉంది చిన్నగా, అంటే నేను ఐ వాంట్ టెల్ సమ్ ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభుపాద గురించి చెప్పాలనుకున్నాను. అంటే ఇది సీరియల్గా కాకుండా కానీ సందర్భం వచ్చింది కాబట్టి. ప్రభుపాద వారు బాంబే ప్రచారం అయిన తర్వాత బాంబేకి వచ్చినప్పుడు మందిరం అక్కడ మన జుహూ ఏరియాలో అది ఎంతో కష్టమైంది ఆ యొక్క స్థలాన్ని తీసుకోవడము. ప్రభుపాద వారిని మోసం చేయడం కోసం ప్రయత్నం చేశారు అక్కడ. అప్పుడు చాలామంది సహాయం కూడా చేశారనమాట. ముఖ్యంగా సహాయం చేసిన వాళ్ళలో బాల్ ఠాకరే కూడా సహాయం చేశారు ప్రభుపాదకి. ఇప్పుడు అతను అనారోగ్యంగా ఉన్నారు, అందరూ కూడా అతని కోసం ఒక మాల జపం చేయండి. ప్రభుపాద వారికి ఆయన చాలా సహాయం చేశాడు. అక్కడ ప్రారంభమైన తర్వాత మందిరము చాలా మంది భక్తులు ఉన్నారు, పాశ్చాత్య భక్తులంతా ఉన్నారు. అక్కడికి ఒక దొంగ కూడా వచ్చాడనమాట ప్రభుపాద వారి దగ్గరికి, ప్రవచనానికి వచ్చాడనమాట. సరే, ప్రవచనం ప్రభుపాద వారు ప్రవచనం ఇస్తున్నాడు, కృష్ణ గురించి చెప్తున్నాడు. ఈ దొంగ ప్రభుపాద చేతి వైపే చూస్తున్నాడు అనమాట. ప్రభుపాద దగ్గర వాచ్ ఒకటి ఉంది, మంచి కాస్ట్లీ వాచ్ అనమాట, ఎవరు శిష్యులు ఇచ్చినారు కట్టుకునే దానికోసం. సరే, ఇతనికి ఆ వాచ్ వైపే చూస్తున్నాడు అనమాట అతను. సరే, ప్రవచనం అయిపోయింది, అతని మనసులో పూర్తిగా నిర్ణయించుకునేసాడు ఆ దొంగ, ఈ వాచ్ని ఏదో విధంగా నేను దొంగతనం చేయాలని. ప్రభుపాద వారు ఏం చేశారు, అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చేసారనమాట, బాంబే నుంచి మరుసటి రోజు. ఇతనేం చేశాడు, హైదరాబాద్కు బయలుదేరేశాడు. ఇతను ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ చూడు ఈ దొంగకి. హైదరాబాద్ కూడా వచ్చేసాడు అనమాట, ఏదో విధంగా ప్రభుపాద వాచ్ని దొంగతనం చేయాలని. హైదరాబాద్కు వచ్చి అక్కడికి వచ్చి అన్ని ప్రవచనాల్లో ఉన్నాడు, హరికృష్ణ మతాన్ని జపిస్తున్నాడు. తర్వాత ప్రభుపాద వారు ఇతను గమనించేశాడు, బాంబేలో అతను ఉన్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. అక్కడ ప్రభుపాద వాసు తీసుకున్న దానికోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ప్రభుపాద చెప్పాడు అనమాట, ఇతను నా దగ్గర రూమ్లోకి పంపించని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ప్రెసిడెంట్కి, మహాంస స్వామి అప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్, అక్కడ ఆయన ఈ దొంగని అతని లోపల పంపించారనమాట. ఆ దొంగ ప్రభుపాద గారిని చూసిన తర్వాత ప్రభుపాద చెప్పాడనమాట, ఆయన ఓపెన్ అయిపోయాడు అతను, నువ్వు ఏ విధంగా ఇక్కడికి వచ్చావు, నువ్వు బాంబేలో ఉన్నావు కదా అంటే, అతను మొత్తం తన స్టోరీ అంతా చెప్పేశాడనమాట. అతను, ప్రభుపాద్ నేను జైల్లో ఉన్నాను, జైల్లో బీటీజీ మ్యాగజిన్ చూశాను, ఆ మ్యాగజిన్లో కూడా మీరు మీ ఫోటో ఉంది, ఆ ఫోటోలో కూడా మీ చేతిలో వాచ్ ఉంది, నేను ఆ జైల్లోనే అనుకున్నాను ఈ వాచ్ని తీసుకోవాలనేసి, కాబట్టి ఇస్కాన్కి వచ్చాను. తర్వాత జూ టెంపుల్ చాలా ప్రయత్నం చేశాను మీ వాచ్ తీసేదాని కోసం, నాకు వీలు కాలేదు, హైదరాబాద్కు వచ్చాను, ఇక్కడ మీ వాచ్ దొంగతనం చేయాలనుకున్నానని చెప్పి ప్రభుపాద ఏం చేశాను, వాచ్ తీసి అతనికి ఇచ్చేసాను చేతికి. అంటే అతను పూర్తిగా శాస్త్ర నమస్కారం పెట్టాడు ప్రభుపాదకి, ప్రభుపాద ఈ రోజు నుంచి నేను చేంజ్ అవుతున్నాను అని చెప్పి. ప్రభుపాద అతనికి అక్కడే హైదరాబాద్ దీక్ష ఇచ్చాడు. హరిదాస్ ప్రభు ఇప్పుడు ఇస్కాన్ టీవీ డైరెక్టర్, అతను ఇప్పుడు ఇస్కాన్ టెలివిజన్ కి డైరెక్టర్ హరిదాస్ ప్రభు అనేసి ఆయన ఇప్పుడు కూడా ఈ వాచ్ ఫ్యాస్ట్ అని చెప్తాడనమాట. ప్రభుపాదు అంత ఎంతో దిగజారినటువంటి చేతుల నుంచి వచ్చిన వ్యక్తిని కూడా అతను ఏం చేశాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చేశాడు. కాబట్టి ఈ విధంగా ఓర్పుతో ఆయన ఎటువంటి వ్యక్తినైనా కానీ ఆయన సాంగత్యం ద్వారా ఏం చేస్తున్నాడు, మారుస్తున్నాడు అన్నమాట. ఇది వైష్ణవ గుణం. ప్రభుపాద వారు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు అనమాట, నిజమైనటువంటి సాధువును మనం కలిసినప్పుడు, నిజమైనటువంటి శాస్త్రాన్ని మనం చదివినప్పుడు, నిజమైనటువంటి గురువును మనం చేరినప్పుడు మనలో పరివర్తన రావాలి, హృదయం పరివర్తన రావాలి, లేకపోతే అది ఉపయోగం లేదనమాట. ప్రభుపాద వారిని కొన్నిసార్లు ఈ పాశ్చాత్య దేశాల్లో కొంతమంది ఈ ప్రెస్ రిపోర్టర్స్ అడిగేవాళ్ళు అనమాట, అవును భారతదేశం నుంచి ఎంతో మంది స్వామీజీలు వస్తారు కదా, వాళ్ళు ఎన్నెన్నో చమత్కారాలు చేస్తారు, మీరేం చమత్కారం చేస్తున్నారని ప్రభుపాద చెప్పేవారు అనమాట. చూసావు కదా ఇక్కడంతా కూడా వీళ్ళంతా హిప్పీస్, వీళ్ళందరినీ కూడా నేను హ్యాపీస్గా చేశాను, వాళ్ళ హృదయాన్ని మార్చాను, వాళ్ళు మాంసభక్షణ మద్యము వ్యభిచార జూదంలో నిమగ్నమైనటువంటి వ్యక్తుల్ని ఆ చెడు అలవాట్ల నుంచి దూరం చేసి పవిత్రమైనటువంటి వైష్ణవులుగా మార్చాను, అది నా చమత్కారం అని చెప్పాడు. కాబట్టి ప్రభుపాద వారు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఎన్నో సూచనలు ఇచ్చారనమాట. ఒకసారి ప్రభుపాద వారు శిష్యులకు రకరకాలుగా ఆయన సూచనలు ఇచ్చాడు. ఒకసారి ఏమవుతుందంటే, ఒక కాస్ట్లీ ప్రదేశం అమెరికాలో, ఈ యొక్క లాస్ ఏంజల్స్ దగ్గర ఒక వ్యాలీ అనమాట అది. రీసెంట్లీ బద్రీనారాయణ ప్రభు చెప్పాడు ఇది, ఆయన ఉన్నాడు ఈ బృందంలో అది జరిగినప్పుడు. బద్రీనారాయణ ప్రభు చాలా సీనియర్ భక్తుడు ప్రభుపాద వారి శిష్యులు, వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట బృందం, ఒక 30-40 డివోటీస్, 30-40 మంది భక్తులు సన్యాసీస్ అంతా కూడా ప్రభుపాద వారు ముందు వెళ్తుంటే వెనకంటే నడుచుకుంటూ పోతుంటారు. అది చాలా ఖరీదైనటువంటి ప్రదేశం, అక్కడ నివసించేటువంటి వాళ్ళంతా కూడా చాలా ఖరీదైనటువంటి, చాలా ధనికులు నివసించే ప్రదేశం అనమాట. పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద ఈ యొక్క మోటార్ వాహనాలతో ఉంటుందన్నమాట ప్రదేశం. వెళ్తూ ఉంటారనమాట, వెళ్తూ ఉంటే ఒక పెద్ద లిమోజిన్ కారు వస్తుంది అక్కడికి, ఎవరు పోతారు కారు వేసుకొని. అప్పుడు ప్రభుపాద వారు శిష్యులకు చెప్తారనమాట, మనకు భవిష్యత్తులో ఇటువంటి వాహనం ఉండాలి కృష్ణుని యొక్క సేవకు అని చెప్పి. భక్తులంతా ఎస్ జై ప్రభుపాద, జై ప్రభుపాద అవును ఉండాలి అని చెప్పి అంటారు అనమాట. సరే, ఇంకొద్దికి ముందు నడుచుకుంటూ వెళ్తారు. వెళ్తే ఒక పెద్ద భవనం వస్తుంది, ప్యాలెస్ వస్తుంది అనమాట. ప్రభుపాద వారు ఆ ప్యాలెస్ కలు చూసి, భవిష్యత్తులో ఇటువంటి ప్యాలెస్ కృష్ణుడి కోసం మనకు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళంతా యస్ ప్రభుపాద్, జై ప్రభుపాద్, జై ప్రభుపాద్ అంటారు. కొంచెం ముందుకు వెళ్తే ఒక కుక్క తీసుకొని పోతూ ఉంటారు, ఒక డాగ్ని తెలుసు కదా, కుక్కను మామూలుగా తెల్లవారితో కుక్కను తీసుకొని పోతుంటారు వాకింగ్కి. ప్రభుపాద్ వాళ్ళు కుక్క వైపు చూస్తారనమాట. చూసి శిష్యులు చెప్తారు, భవిష్యత్తులో ఇటువంటి కుక్క కృష్ణుడికి సేవకు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళందరూ జై ప్రభుపాద్, జై ప్రభుపాద్ అంటారు. ప్రభుపాద్ రాసుకెళ్ళిపోయి స్టాప్ ఇట్ అంటారు ప్రభుపాద్. కుక్క కృష్ణుని సేవకు ఎందుకు అని చెప్పి అడుగుతారనమాట. డోంట్ ఫాలో బ్లైండ్లీ అని చెప్పి చెప్తాడు. చూడు ఎంత ఆయన సూచనలు ఏ విధంగా ఇస్తున్నాడో వాళ్ళకి. అదంతా ఎందుకు చెప్పాడు అంటే కారు విషయము, తర్వాత ఈ బంగ్లా విషయము, కుక్క విషయం వస్తుందని తెలుసు ప్రభుపాదికి, అందుకే చెప్పాడనమాట. బ్లైండ్ గా మీరు ఫాలో కావద్దండి, కుక్క కృష్ణుడి సేవకి ఏం అవసరమయ్యా అని మందలిస్తాడనమాట. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుపాద ఏం చేస్తున్నాడు, సూచనలు ఇస్తున్నాడు అనమాట. ఆయన తను తీవ్రంగా మందలించేవాడు అనమాట. అదే శిక్షణ కూడా ఇచ్చేవాడు. గురుమహారాజు కూడా లాస్ట్ టైం చెప్పాడు, మాయాపూరికి వచ్చినప్పుడు ప్రతిసారి ప్రభుపాదు ఫస్ట్ ఒక రోజు మాత్రము బాగా ప్రశంసలు ఉంటాయన్నమాట, తర్వాత ఏముంటుంది, కరెక్షన్, ఫుల్ కరెక్షన్ ఉంటుంది. శిక్షణ ఇచ్చేవాడు, గురువు అంటేనే శిక్షణ ఇచ్చేది. ఆ శిక్షణ ద్వారా అతను ఏం చేస్తాడు, ఒకసారి ఏమవుతుంది, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ప్రభుపాద వారికి, ఎన్నో ఛాలెంజ్. ప్రభుపాద ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు, బుక్ డిస్ట్రిబ్యూషన్ కొన్ని కంట్రీస్లో పూర్తిగా బ్యాన్ చేశారనమాట. పెద్ద ప్రభుపాద ఉన్నప్పుడు పెద్ద సీరియస్ ప్రాబ్లం ఏమంటే, ఈ కొంతమంది అసూయ పేపర్లు ఏం చేశారంటే, ఈ ఉద్యమం చాలా బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది, చాలా ప్రభుపాద వారు ఎంతో తెలివితేటలతో ఉద్యమాన్ని. మనం ఇప్పుడు ప్లాన్ చేస్తాం కదా, గోవిందరాజ్ టెంపుల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, తర్వాత పద్మావతి టెంపుల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేసి. ప్రభుపాద ఎట్లా ప్లాన్ చేసేవాళ్ళంటే, ఈ కంట్రీలో ప్రీచింగ్ చేయాలి, ఈ కాంటినెంట్ లో ప్రీచింగ్ చేయాలి, ఈ దేశంలో ప్రచారం జరగలేదు, ఈ దేశంలో బుక్స్ వెళ్ళలేదు, ఆ విధంగా పూర్తి అన్ని దేశాల గురించి మాట్లాడేవాడు అనమాట, సిటీల గురించి కాదు, ఆ విధంగా మాట్లాడేవాళ్ళు అనమాట. ఇట్లా ఎంతో చాకృతికంతో ప్రచారం సాగుతూ ఉందన్నమాట. మధ్యలో ఏమైపోయింది, ఈ యొక్క కొన్ని గవర్నమెంట్స్ ఏం చేశాయంటే, ఈ ప్రభుపాద ఉద్యమానికి చెక్ పెట్టాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాలసీలంతా కూడా అవి నాశనమవుతాయని చెప్పి, ముఖ్యంగా లండన్లో చాలా ఇబ్బంది పెట్టారనమాట. లండన్లో జార్జ్ హెర్సన్ ఏం చేశాడు, 150 acres ల్యాండు, ఆ తర్వాత ఈ యొక్క అతని యొక్క భవనాన్ని ఇస్కానికి ఇచ్చారు ప్రభుపాద వారికి. ఇదంతా ఏమైంది, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి కొంచెం అసహజనమైంది. ఏదో విధంగా రథయాత్ర చాలా ఫేమస్ అయిపోయింది లండన్లో, ప్రభుపాద టైంలోనే చాలా ఫేమస్ అయింది. ప్రభుపాద వారు వెళ్ళేవాడు అనమాట. ప్రభుపాద వారు అక్కడ డీడీస్ కూడా రాధా లండనేశ్వర్ అని చెప్పి పేరు పెట్టారు అక్కడ. తర్వాత ప్రభుపాద వారు లండన్ ఒకసారి ఏమవుతుంది, అన్ని ఏర్పాట్లు చేస్తారు భక్తులంతా కూడా లండన్లో మొత్తం రథయాత్రకి. అది లెనిన్స్ పార్క్ అని ఒక పార్క్ ఉంది, లెనిన్స్ పార్క్ అనేసి ఒక పార్క్, అక్కడి నుంచి టెంపుల్ వరకు రథయాత్ర. సరే అన్ని ఏర్పాట్లు రెడీ అవుతాయి, కొన్ని వేల మంది భక్తులు వస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా అందరి మంది భక్తులు కూడా అక్కడ ఆహ్వానించారు, ప్రభుపాద వారు ఉన్నారు కాబట్టి లండన్లో. గవర్నమెంట్ ఏం చేసింది, ఆర్డర్స్ పాస్ చేసింది అనమాట, మీరు రథాన్ని కదిలించడానికి లేదు ఆర్డర్స్ అనమాట, మీరు రథాన్ని లాగడానికి లేదు, కదిలించడానికి లేదని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేశారనమాట. సరే అందరూ ప్రభుపాద రూమ్కి వచ్చేసి చాలా దిగులుగా కూర్చోన్నారనమాట. అంత పెద్ద పెద్ద సన్యాసిస్ అంతా కూడా, పెద్ద పెద్ద అక్కడ ఉన్నటువంటి ఈ నాయకులంతా కూడా, మన ఇస్కాన్ వ్యక్తులంతా కూడా ప్రభుపాద దగ్గరికి వచ్చారనమాట. ప్రభుపాద దగ్గరికి వచ్చి ప్రభుపాద పోలీసు వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు, రథాన్ని కదిలించడానికి లేదు, లాగడానికి లేదని చెప్పారని చెప్పారు. ప్రభుపాద వారు వాళ్ళందరూ సీరియస్గా దుఃఖంతో ఉన్నారు, ప్రభుపాద మాత్రం నవ్వుతూ ఉన్నాడు అనమాట. పేపర్ తీసుకున్నారు ప్రభుపాద, ఆర్డర్స్ మొత్తం చదివాడు, పక్కన పెట్టేశారనమాట. పెట్టి మీరు అనుకోవద్దండి, వైష్ణవులంటే పిరికి వాళ్ళని చెప్పి ప్రభుపాద వాళ్ళకి చెప్తారనమాట సూచనని. మనకి ఇక ఈ భక్తి శాస్త్రం కూడా వస్తుంది ఆ కోర్టు. ప్రపంచంలో రెండు మహాయుద్ధాలు జరిగాయి, ఒకటి వచ్చి రావణ రావణాసుర యుద్ధము, తర్వాత పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధం. దాంట్లో వీరులు వచ్చి వైష్ణవులే. ఎవరు, ఈ రావణాసుర యుద్ధంలో వీరుడు వచ్చి హనుమాన్, పరమ వైష్ణవుడు. ఈ మహాభారత యుద్ధంలో వీరుడెవరు, అర్జునుడు, అతను పరమ వైష్ణవుడు. కాబట్టి ఏదో వైష్ణవుడు అంటే హరే కృష్ణ మంత్రం జపం చేసుకుని మూలు కూర్చుంటారని చెప్పి అనుకోకూడదు, తెలివితేటలు ఉపయోగించాలి, ధైర్యంతో ఉన్నారు కృష్ణునికి సేవ చేయడం కోసము. కాబట్టి మీ బుద్ధిని ఉపయోగించండి, చాలా సీవియర్గా వాళ్ళని మందలిస్తారన్నమాట ప్రభుపాద వారు వాళ్ళ శిష్యుల్ని. మీరు ఇట్లా భయపడకూడదు, జంకకూడదు. ఇక్కడ ఏం చెప్పినారు వాళ్ళు, రథాన్ని కదిలించదని చెప్పారు, రథాన్ని తయారు చేయొద్దని చెప్పలేదు కదా, మీరు రథాన్ని తయారు చేయండి అంటారు ప్రభుపాద. రథాన్ని తయారు చేయండి, అలంకరణ అంతా చేయండి, మొత్తం చేయండి, రథాన్ని మాత్రం లాగద్దండి, విగ్రహాలు తీసుకొచ్చేయండి అని చెప్తాడు. ప్రస్తుతంతో పాటు సేమ్ ప్రొవిజన్, సేమ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఆర్డర్స్లు ఏమి ఇచ్చారో రథాన్ని లాగద్దన్నారు. మీ రథాన్ని అదే విధంగా తయారు చేయండి, మొత్తం అన్ని డెకరేషన్ చేయండి, విగ్రహాన్ని తీసుకుని ప్రొవిజన్లో వచ్చాయని చెప్తారు. అదే విధంగా చేశారనమాట. పోలీసు వాళ్ళతో ఏం చెప్పాలి, మీ ఆర్డర్ రథాన్ని అక్కడే ఉంది, రథం మాత్రము అక్కడ ఉంది, మేము లాగలేదు, మేము 100% గవర్నమెంట్ ఆర్డర్స్ని. ఆ విధంగా వాళ్ళు ఎంతో కష్టపడి ప్రచారం చేస్తారు. ఇప్పుడైతే ఇప్పుడు ఇస్కాన్ పార్ట్ ఆఫ్, ఇప్పుడు ఆ విధంగా అగనిస్తున్న గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఏం చేసింది, గవర్నమెంటే స్థలం ఇచ్చి మనీ, మోర్ దాన్ 80 crore rupees మనీ ఇచ్చి లండన్ గవర్నమెంటే ఇస్కాన్ స్కూల్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుపాద వారి యొక్క కృప వల్ల ఇప్పుడు బెస్ట్ స్కూల్ థ్రూఅవుట్ వరల్డ్ లో బెస్ట్ స్కూల్ వచ్చి సందీప్ ముని స్కూల్ లండన్ లో ఉందన్నమాట. కాబట్టి ప్రభుపాద వారు ఆ రోజు అంత డైరెక్ట్ తీసుకోకుండా ఉంటే ప్రచారం జరిగేది కాదు. ఇప్పుడు ఈవెన్ లండన్ క్వీన్ ఎలిజబెత్ కూడా స్కూల్కి వెళ్లి విజిట్ చేసింది, మన డివోటీస్ ఏం చేశారు, చిల్డ్రన్స్ అంతా కూడా శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరం వారు పాట కూడా వారు వినిపించారనమాట. ప్రభుపాద వారు అంత ధైర్యంగా అంత పవిత్రంగా ఆయన ముందుకెళ్లారు కాబట్టి ఈరోజు అక్కడ ప్రచారం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ప్రభుపాద వారు చాలా కరేజియస్ కూడా, ఆయన ఎంతో కంపాషనేట్, అదే సమయంలో వేరే కరేజియస్, దేనికోసము, కృష్ణుని కోసం ప్రచారం చేసేదానికోసం. తర్వాత ఆయన ఎంతో వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రభుపాద వారు ఆయనకి తన శిష్యులంతా కూడా ఏం చేశారు, వాళ్ళకి ఎంతో సేవ చేశారు. ఆయన దగ్గర ఎటువంటి ధనం లేదు, జస్ట్ జలదత్తులు వెళ్లి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. చైతన్య మహాప్రభు ప్రెడిక్షన్ ని నిజం చేయడం కోసం చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, ప్రతిపతే నగరాధిగాం సర్వత్రభి మోరణాం, ప్రపంచంలో అన్ని నగరాల్లో గ్రామాల్లో నాకు హరినామం జరుగుతుందని చెప్పి చెప్పాడనమాట. దాన్ని నిజం చేయడం కోసం ప్రభుపాద వారు అన్ని ఖండాలకు వెళ్లాడు, అన్ని కాంటినెంట్స్ కి వెళ్లాడు, హరినామ సంకీర్తనం చేశాడనమాట. ఇదేమైంది, ఫస్ట్ లో ఎంతో తపస్సును ఆచరించాడు, తర్వాత చిన్నగా శిష్యులంతా తయారైనారనికి ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా మంచి భవంతులంతా నిర్మించారు, మంచి మందిరాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ వెస్ట్ వర్జీనియాలో అయితే బంగారుతోనే మందిరాన్ని నిర్మించేశారు, ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని చెప్పి. ప్రభుపాద వారు అక్కడ ఉండేవాడు అనమాట. తర్వాత చిన్నగా భారతదేశంలో ప్రచారం చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుపాద వారు ఎక్కువగా ప్రచారం చేయాలని చెప్పి ముఖ్యంగా మాయాపూర్లో అంతర్జాతీయ యొక్క ముఖ్యస్థానాన్ని పెట్టాలనుకున్నాడు. అక్కడ మన హెడ్ క్వార్టర్స్ పెట్టాలనుకున్నాడు. చైతన్య మాపు బర్త్ ప్లేస్ లో మాయాపూర్కి వచ్చాడనమాట. అక్కడే చూస్తే ఎన్నో వేల మంది శిష్యులు, అన్ని రకాల సదుపాయాలు, బంగళా అంతా ఉంది. ఇక్కడ చూస్తే మాయాపూర్లో ఏమి లేదు, చిన్న కుటీరం, చిన్న కుటీరం, జస్ట్ మామూలుగా పూరి గుడిసె అంటారు కదా ఆ గుడిసె, ఇక్కడ ఉన్నాడనమాట. భయంకరమైనటువంటి చలి, పాములు, దోమలు, అన్ని రకాలన్నమాట. కొన్ని నెలల పాటు ఉండేవారు ప్రభుపాద వారు. ఒకరోజు ఒక శిష్యుడు వచ్చి ప్రభుపాదని అడతాడనమాట, ప్రభుపాద్ మీరెందుకు ఇంత కష్టం తీసుకుంటారు, ఇక్కడ అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా మీ శిష్యుల దగ్గర, మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పి చెప్తారు. ప్రభుపాద గారు చెప్తాడు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానని ముఖ్యం కాదు, నేను పెద్ద యొక్క బంగ్లాలో ఉన్నానా లేదా పూరిగుడుసులో ఉన్నానని ముఖ్యం కాదు, నాకు నా పనేమి భాగవతం రాసేది, నా యొక్క కర్తవ్యమేమి భాగవతం రాయడం. ఆయన అటాచ్డ్ కాదు, బంధన కాదు ఆయన సదుపాయాలకి, దానికి కృష్ణుడిది ఇదంతా కూడా ఆయన పని, ఆయన పూర్తిగా చూపిస్తున్నాడు. ఆయన నేను బంగ్లాలో ఉన్నాయి, ఆయన బంగ్లాలో ఉంటే ఏమో ఆనందపడిపోలేదు నేను పెద్ద బంగ్లాలో ఉన్నాననేసి, నేను పూరిగుడుసులో ఉంటే దుఃఖపడిపోలేదు నేను పూరిగుడుసులో ఉన్నానని చెప్పి ఆయన ఏ విధంగా భావిస్తున్నాడు. ఎక్కడున్నా కానీ ఏం చేయాలనుకుంటున్నాడు అతను, భాగవతాన్ని రాసేది నా పని. అది దివ్యమైన స్థాయి అంటారు. దివ్యమైన స్థాయి అంటే ఏమి, అది పెద్ద ధనం వచ్చినా మనం బాగా ఉప్పొంగిపోయింది. మనం అయితే ఏం చేస్తాము, ఏదన్నా మంచి భవంతులు మనం ఎక్కడైనా వెళ్ళామనుకోండి, మంచి అకామిడేషన్ ఇస్తే, మనకి బాగా అద్భుతమైనటువంటి వసతి ఇస్తే మనం చాలా ఆనందపడిపోతాం. లేదు పూరు గుడిసి ఇచ్చారనుకో మనం దుఃఖపడిపోతాం. ప్రభుపాద గారు అంతా పట్టించుకోవడం లేదు, నేను పెద్ద బంగ్లాలో ఉన్నా పూరు గుడిసినా నా పనేమి భాగవతం రాయడం, నన్ను గౌరవించినా నన్ను అగౌరవపరిచినా నా పనేమి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, ఈ హరినామ సంకీర్తనం చేయడము నా యొక్క పని. దీన్ని దివ్యస్థాయి అంటారు. ఇది సాధారణ వ్యక్తులకు అర్థం కాదు. సాధారణ వ్యక్తులకి ప్రభుపాద వారు వెరీ ఇంటెలిజెంట్ కూడా. ఒకసారి వచ్చి ఒక శిష్యుడు చెప్పి అడుగుతారనమాట, ప్రభుపాద శాస్త్రజ్ఞులు వాటర్కి నీటికి టేస్ట్ లేదంటున్నారు కదా, రుచి లేదు అని చెప్తున్నారు. ఏమో భగవద్గీతలో ఏమో కృష్ణుడు రసోహం మప్సు కౌంతే అంటున్నాడు, ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్తాను. ప్రభుపాద చెప్తాడు, ఆ రాస్కెలు వాటర్ రుచి లేకపోతే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎందుకు నీళ్లు తాగుతున్నారు అని చెప్పి అడుగుతారనమాట. ఒకసారి టేస్ట్ లేకపోతే మనం తాగాం కదా, మనము రుచి లేకపోతే ఎందుకు తాగుతున్నాడు అతను, టేస్ట్ ఉంటేనే రోజు తాగుతున్నాడు. తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం నీళ్ళు లేకుండా ఉండలేడు అతను. సింపుల్, ఇంకోసారి ఏమవుతుంది, ప్రవచనం ఇస్తుంటాడు ప్రభుపాద గారు. ఒక వ్యక్తి మధ్యలో లేచి, ఒక అడమెంట్ పర్సన్ అనమాట, లేచి మీరు చెప్తున్నావు కదా భగవంతుడు ఉన్నాడని చెప్పి, భగవంతుడు నీకు ఇప్పుడు కనిపిస్తున్నాడు నీకు ఇప్పుడు, నువ్వు చూడగలుగుతావా అని చెప్పి అడుగుతాడనమాట. ప్రభుపాద చెప్తాడు, నాయన నువ్వు కూర్చో, భగవంతునికి నాకు నువ్వే అడ్డము, నువ్వు కూర్చుంటే భగవంతుడు బాగా కనిపిస్తాడని చెప్పి చెప్తాడు. సైలెంట్ సీడో అని చెప్తారు. ఇంకోసారి ప్రభుపాద వారు పెద్ద ఛాలెంజ్ వస్తుంది అనమాట ఆయనకి, బిగ్ ఛాలెంజ్ వస్తుంది. కొన్ని మిషనరీస్ ఏం చేస్తాయంటే, అమెరికాలో ఉన్నప్పుడు ప్రభుపాద వారు వాళ్ళు డిబేట్ పిలుస్తారు ప్రభుపాద వారిని. ఒకవైపు ఒక మిషనరీకి సంబంధించిన వ్యక్తి, ఒక గురువు, వేరే మతానికి సంబంధించిన గురువు, ఇంకోవైపు ప్రభుపాద వారు. ఈ వాట్ ఈస్ దట్ వాళ్ళది ఉంది కదా బ్రాడ్కాస్టింగ్, బ్రిటిష్ బీబీసీ ఛానల్లో అది దే వాంట్ టు డిబేట్ అనమాట. వెరీ ఫేమస్ ఛానల్ అది. ఒక స్టూడియోలో ఏర్పాటు చేశారు, కొన్ని వందల మంది ఉన్నారనమాట భక్తులంతా కూడా. సరే ఈ వ్యక్తి మత ప్రవక్త ఏం చేశాడు, ఒక పక్క ఉన్నాడు, ప్రభుపాద వారు ఒక పక్క ఉన్నాడు, శిష్యులంతా కూడా ముందరకు వచ్చున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, ప్రభుపాద ఏం చెప్తారనేసి వాళ్ళు అడిగారనమాట. అతను మత ప్రవక్త అడిగారనమాట, మీరు ఇతరుల యొక్క ధర్మాన్ని నిరసిస్తారా, మీరు వేరే మత ధర్మాన్ని మీరు నిరసిస్తారా, మీరు మీ ధర్మాన్ని మీరు ప్రచారం చేస్తున్నారని చెప్పి అడిగారంట. ప్రభుపాద చెప్పారు, మేము ఏ మత ధర్మాన్ని మేము నిరసించడం లేదు, ఎవరిని ఖండించడం లేదు, మేము భగవద్గీత గురించి మాట్లాడుతున్నాము, భగవంతుని యొక్క నామం గురించి మాట్లాడుతున్నాము, ఆత్మ గురించి మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్పాడు అనమాట. అతను రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, ఇంకా రకరకాల ప్రశ్నలు. సడన్ గా ప్రభుపాద ఏం చేశారంటే, ఆడ ఇచ్చిన టైం ఎంత ఉండే, టెన్ మినిట్సే ఇది వాళ్ళు ఇచ్చిన టైం. ప్రభుపాద 2 మినిట్స్ మాట్లాడాడు, తర్వాత కీర్తన స్టార్ట్ చేశాడు అనమాట. హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ రామ్. ప్రభుపాద కీర్తన స్టార్ట్ చేయగానే కిందనే భక్తులంతా స్టేజ్ మీకు వచ్చేసారనమాట. పెద్ద హరినామ సంకీర్తన, వీళ్ళందరూ కీర్తన చేసి చూసి కింద ఉండే వాళ్ళందరూ కీర్తన స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా మొత్తం అన్ని దేశాల్లో ఏమైంది, ఒకసారిగా హరే ప్రభుపాద వేస్ట్ చేయడం లేదు. అక్కడ కొన్ని వేల మంది చూస్తున్నారు. అక్కడ గ్రీన్ వాళ్ళు చెప్పారు, గ్రీన్ బటన్ ఆన్ అవుతుంటే మీరు స్టార్ట్ చేయాలి, రెడ్ బటన్ ఆఫ్ ఆన్ అవుతుంటే మీరు స్టాప్ చేయాలనేసి. అతని టైం ఏం చేస్తున్నాడు, అతను ఎవరు వాదించే వ్యక్తి ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రభుపాద ఏం చేశాడు, 2 సమాధానాలు ఇచ్చాడు. అంటే మేము ఏ మతాన్ని మేము నిరాకరించడం లేదు, మేము అన్ని మతానికి యేసుక్రీస్తు ఎవరు గురు అని చెప్పి తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని స్టార్ట్ చేశారనమాట. మొత్తం కొన్ని లక్షల మంది ఏం చేశారు, హరే కృష్ణ మంత్రాన్ని వినేశారనమాట. ఆ విధంగా అవకాశం దొరికితే, ప్రభుపాద వాదనకు ముఖ్యంగా ఆయన అవకాశం ఇచ్చేవాడు కాదు, ఎవరిని ఖండించేవాడు కాదు, ఎవరిని ఆయన తగ్గించేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన హరినామ సంకీర్తనని ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు అన్నమాట. ఆయన నేనే ఈ వాదనతో టైం వేస్ట్ చేసేవాడు కాదనమాట. మనం నేర్చుకోవాలి అక్కడ. 10 మినిట్స్ ఆల్మోస్ట్ హరినామ సంకీర్తనం చేశారు, మొత్తం స్టేడియం మొత్తం హరినామ సంకీర్తనం చేసింది అనమాట. కొన్ని లక్షల మంది ఏం చేశారు, ఒకసారిగా ఏమైపోయింది అది, హరే కృష్ణ అందరూ తెలిసిపోయింది. ప్రభుపాద ముఖ్య ఉద్దేశం ఏమి, మన అన్ని ప్రవచనాలు చేంజ్ చేయాలి, లాస్ట్ కి హరే కృష్ణ మంత్రం ఇవ్వాలి, ఈ వాదించుకుంటే ఉపయోగం ఏముంది. ఆ విధంగా చాలా చాకచక్యంగా ఆయన ఒకసారి ఇంకొకసారి పెద్ద న్యూస్ వచ్చేసింది అనమాట న్యూస్ పేపర్లు అంతా కానీ, ఈ హరే కృష్ణ భక్తులు అందరు బుర్రల్ని కడిగేస్తారని, బ్రెయిన్ వాషింగ్ మూమెంట్ అని చెప్పేసి. సరే విలేకరులంతా వచ్చారనమాట. ప్రభుపాద వారు ఒకటే ఒక సమాధానం చెప్పారనమాట, మీకు బ్రెయిన్స్ ఉంటే కదా కడగడానికి. హరే కృష్ణ మూమెంట్ వచ్చి బ్రెయిన్ గివింగ్ మూమెంట్, నాట్ బ్రెయిన్ వాషింగ్ మూమెంట్ అని చెప్పాను. మీకు బ్రెయిన్స్ లేవని చెప్పేశారు ప్రభుపాద డైరెక్ట్ గా వాళ్ళకి. ఎందుకంటే మీరు బ్రెయిన్స్ ఉంటే మీరు ఈ విధంగా బిహేవ్ చేయరు, జంతువుల మాదిరి ప్రవర్తిస్తున్నారు మీరు. ప్రభుపాద ఆన్సర్ అంతే, నీకు బ్రెయిన్ లేదని చెప్తున్నాడు. ఇస్కాన్ వచ్చి బ్రెయిన్ గివింగ్ మూమెంట్, నాట్ బ్రెయిన్ వాషింగ్ మూమెంట్, మీకు బ్రెయిన్స్ ఉంటే కదా కడగడానికి, మేము బ్రెయిన్స్ ఇస్తాం తీసుకోనని చెప్పి చెప్పాడు. ఇంటెలిజెన్స్ లేదు మీ దగ్గర, ఇంటెలిజెన్స్ ఉంటే మీరు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా లేరు, వెరీ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాను. ప్రభుపాద డైరెక్ట్ గా అడుగుతున్నాడు అనమాట, మీరు నా దగ్గరికి రండి, నేను బుద్ధిని ఇస్తాను, హ్యాపీగా ఉంటారు మీరు. కాబట్టి ఈ విధంగా ఆయన అంతర్జాతీయంగా ప్రచారం చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా చమత్కారంగా, చాలా జాగ్రత్తగా, బుద్ధితో ఆయన ఉద్యమాన్ని తీసుకెళ్లారనమాట. ఎంతో కష్టాన్ని తీసుకున్నారు. రోజుకు 2 గంటల పాటు నిద్రపోయేవాడు అనమాట ఆయన, 2 అవర్స్ మాత్రం నిద్రపోయేవాడు, 2 గంటలు మాత్రమే. ప్లస్ ఆయన ఎవరు టచ్ అయినా కానీ ప్రభుపాద వారికి వాళ్ళు భక్తులు అయిపోతారు. ఒకసారి ఏమైంది, శృతికీర్తి ప్రభు ప్రభుపాదతో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు ఆఫ్రికా వెళ్తున్నారంట. ఆఫ్రికాకి మామూలుగా ప్రభుపాద వెళ్ళేటప్పుడు ఆయనకు భక్తులంతా ఏం చేస్తారంటే ప్రసాదం ఇస్తారనమాట, ముఖ్యంగా మూరీస్ తీసుకుపోవాలంటే ప్రభుపాద వారు బొరుగులు ఉంటాయి కదా, ఆ లైట్ ఫుడ్ అనమాట. కొద్దిగా కొంచెం తర్వాత 1 అవర్ తర్వాత శృతిగతి ప్రభు ఏం చేస్తారంటే, ఆయన ప్రభుపాద వారికి అసిస్టెంట్, ఆయన సర్వెంట్ అనమాట శృతిగతి ప్రభు, ఆ బొరుగులు ఓపెన్ చేసి ప్రభుపాదకి ఇస్తే ప్రభుపాదు ప్రసాదం తీసుకుంటున్నారంట. ఒక హెయిర్ హౌసెస్ వచ్చి ఆమె అడిగింది అనమాట, మీకేమన్నా కావాలన్నా. ప్రభుపాద చూస్తుంటేనే వాళ్ళు క్యారీ తీసుకోవాలనుకున్నారు, సమ్మో ఇన్స్పిరేషన్, పరమాత్మ ఇన్స్పిరేషన్. ప్రభుపాద వారు ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తెమ్మని చెప్పారు, వాళ్ళు ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. తర్వాత కొద్దిసేపు తర్వాత బరుగులు ఆఫ్ తినిన తర్వాత మళ్ళీ తర్వాత మహాప్రసాదము ఈ శృతిగతి ప్రభు ఇంకొక డివోటీ ఉన్నారు, ముగ్గురు ట్రావెల్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు చేతికి తీసుకున్నారు, ప్రభుపాద వారు వాష్రూమ్కి వెళ్ళారనమాట. హెయిర్ హోస్టెస్ వచ్చి నేరుగా వచ్చి ఆ బొరుగులను మహాప్రసాదాన్ని ఎవరు చెప్పలేదు ఆమెకి, మహాప్రసాదం మనకు తెలుసు గురువు మహాప్రసాదం అని చెప్పి ఆమె నేరుగా వచ్చి ప్రభుపాద వారికి మహాప్రసాదాన్ని తీసుకుందనమాట. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది, ఎందుకు ఇట్లా డీల్ చేస్తుంది, మామూలుగా తీసుకోరు కదా ఎవరికైనా, ఏ హెయిర్ హోస్టెస్ తినేటువంటి ఎంగిల్ని ఎవరు తీసుకోరు. ఈ ఎయిర్ హోస్టెస్ వచ్చి నేరుగా ప్రసాదం తీసుకునింది, తినేసి వెళ్ళిపోయిందనమాట. తర్వాత మామూలుగా ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా భక్తుల్ని, మీరు ఏ విధంగా భక్తులేనని చెప్పి అడుగుతుంటారు కదా. ఒక మాతాజీ చెప్పిందనమాట, నేను ప్రభుపాద యొక్క మహాప్రసాదాన్ని హెయిర్ హోస్టెస్గా ఉన్నప్పుడు తీసుకున్నాను, నేను భక్తురాలేనని చెప్పి చెప్పిందనమాట. అంటే అర్థమైంది, ఇప్పుడు ప్రభుపాద యొక్క మహాప్రసాదం భగవంతుని యొక్క ఇన్స్పిరేషన్ వల్ల ఆమె ప్రభుపాద యొక్క మహాప్రసాదం తీసుకోవడం వల్ల చిన్నగా ఏమైంది భక్తులతో, ఆమెకు ఎవరు తెలియదు, ప్రభుపాద ఎవరు తెలియదు, దేవుడికి ఎవరు తెలియదు. తర్వాత కొంతకాలానికి దేవుడు అయిపోయింది. తర్వాత ప్రభుపాద వారు అన్ని దేశాలు తిరిగిన తర్వాత ప్రచారం చేసిన తర్వాత చివరి సమయంలో ఆయన తిరువభవం అంటే ఈరోజు తిరువభవం దినం లండన్కి వస్తారు. ఫస్ట్ ఆయన లండన్ తీసుకెళ్ళమంటాడు. లండన్లో ఆయన చాలా సూచనలు ఇచ్చాడనమాట భక్తులకి, ముఖ్యంగా ఈ యొక్క హరినామ సంకీర్తన, గోసేవ. ప్రభుపాద వారు అప్పుడు ఆయన మోసుకొని వెళ్ళాలి, ఫస్ట్ గోశాలకు తీసుకెళ్తారు ప్రభుపాద వారిని లండన్లో. వెళ్తే గోసేవను చూసి ఆయన కళ్ళలో నీళ్లు వస్తాయన్నమాట, ఎందుకంటే ఆ ప్రదేశంలో అంతా కూడా గోహత్య చేసేవాళ్ళు కానీ గోసేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రభుపాద వారు ఈ సొసైటీకి ఎన్నో చేశాడు, గోశాలను ప్రారంభించాడు, తర్వాత వ్యవసాయ క్షేత్రాలను ప్రారంభించాడు, గురుకులాలను ప్రారంభించాడు, తర్వాత పుస్తకాలను ఇచ్చాడు, తర్వాత ఫుడ్ ఫార్ లైఫ్ ఈ యొక్క ఆహారం, ఈ యొక్క ప్రసాదాన్ని అందరికీ ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఇస్కాన్ ద్వారా ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారనమాట. సోమాలియా, ఆఫ్రికా, ఇప్పుడు ఆఫ్రికాలో ఎక్కువగా ఉందన్నమాట కృష్ణ చైతన్య ప్రచారం అనేది. తర్వాత అన్ని దేశాల్లో కూడా ఈ ప్రసాద వితరణ, ఆహారాన్ని ఇవ్వడం, అన్నదానం చేయడం ఆయన ప్రారంభించారు ఫుడ్ ఫర్ లైఫ్ అని చెప్పి. తర్వాత ఈ మందిరాలను నిర్మించారు, పెద్ద పెద్ద ఉత్సవాలను ఆయన జరిపారు, ఫెస్టివల్స్ అంతా కూడా. ఈ విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలంతా చేశారు గోశాలలు అన్ని కూడా. తర్వాత ముఖ్యంగా ఈ గోశాలను ప్రపంచవ్యాప్తంగా ఈ గో సంరక్షణని ప్రభుపాద గారు తీసుకెళ్లారు అనమాట. లండన్లో గోశాలు చూస్తుంటే ప్రభుపాదకి చాలా ఆనందమైంది అనమాట. తర్వాత లండన్ నుంచి ఆయన బాంబేకి వెళ్ళాలంటాడు ప్రభుపాద వారు, బాంబేకి వస్తారు. బాంబే నుంచి ప్రభుపాద మళ్ళీ బృందావనానికి వెళ్ళని చెప్తారనమాట. బృందావనం తీసుకు చూడు, ఆయన మొత్తం ప్రపంచమంతా తిరిగిన తర్వాత, అందుకే జన్మ కర్మచ్చిపోయి దివ్యం అనేది, మనము మన శరీరం మొదలడానికి మన స్థలాన్ని నిర్ణయించుకోలేము. మనం తిరుగుతున్నాను ఆ విధంగా తిరుగుతున్నాను అనుకో వ్యక్తి ఎక్కడో ఎక్కడ టైం వస్తే అక్కడ చనిపోతారనమాట. బట్ ప్రభుపాద వారు ఆయన టయాన్ని, ఆయన కాలాన్ని, ఆయన ప్రదేశాన్ని నిర్ణయించుకున్నారు ఆయన ఆయన శరీరం వదలడానికి కూడా. ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లండన్కు తీసుకెళ్లమన్నాడు, లండన్ నుంచి బాంబేకి తీసుకెళ్లమన్నాడు, బాంబే నుంచి బృందావనానికి తీసుకెళ్లమన్నాడు, బృందావనానికి తీసుకొచ్చారనమాట. బృందావనంలో ప్రభుపాద చెప్పేశారు, అందరినీ పిలవమన్నాడు తన శిష్యులందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా. తర్వాత కూడా ఈ ఉద్యమం వాళ్ళకి ముందుగానే చెప్పేశారు, నేను శరీరాన్ని వదులుతున్నానని చెప్పి. తర్వాత ప్రభుపాద బృందావనంలో ఈ కార్తీక మాసంలో ఆయన ఈ యొక్క తన శరీరాన్ని హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ బాగా చివరి నిమిషం వరకు కూడా భాగవతాన్ని ట్రాన్స్లేషన్ చేస్తూ ఆయన బృందావన ధామంలో హరికృష్ణ మంత్రం జపిస్తూ ఈవన్ను మృత్యువు కూడా ఆయన లెసన్ ఇచ్చాడు, ఫైనల్ లెసన్ ఏ విధంగా మరణించాలి అని చెప్పి. ప్రతి ఒక్కటి ఆహారం తినే విషయం కాని నుంచి, మాట్లాడే విషయం కాని నుంచి, ప్రచార విషయంలో కాని నుంచి అన్నింటినీ ప్రభుపాద వారు ఉదాహరణగా ఉన్నాడనమాట. ఈవెన్ ఆయన చనిపోయేది కూడా ఉదాహరణగా చనిపోయాడు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఒక వ్యక్తి రెండు రకాలుగా మరణించవచ్చు అంటాం. ఒకటి వచ్చి ఈ యొక్క యుద్ధంలో ధర్మ యుద్ధం చేస్తూ మరణించవచ్చు, అది చాలా కీర్తనీయమైన మరణం, చాలా గొప్ప మరణం, ధర్మయుద్ధం చేస్తూ మరణించవచ్చు. రెండోది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని స్మరిస్తూ మరణించాలి. ఈ రెండు తప్ప ఏ విధంగా మరణించినా గానీ జంతువుకి అతనికి వ్యత్యాసం, జంతువు కూడా చచ్చిపోతుంది బస్ కింద పడో లేదంటే ఎక్కడో అట్లా మనిషి కూడా చనిపోతే పాపము ఉపయోగం లేదు. ఈ రెండు రకాలుగా మరణించాలి. ఫస్ట్ ఆప్షన్ చాలా తక్కువ మందికి, ఇది ధర్మయుద్ధంలో చనిపోయేది. రెండో ఆప్షన్ అందరికీ ఉంది, హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ మరణించడం అన్నమాట. కాబట్టి ప్రభుపాద వారు ఉదాహరణగా చూపించారు ఆయన బృందావన ధామంలో భక్తుల యొక్క సమూహంలో హరికృష్ణ మంత్రాన్ని జపిస్తూ, అది కూడా చివరి నిమిషం వరకు కూడా భాగవతాన్ని ఆయన ప్రవచనాన్ని భాగవతాన్ని ట్రాన్స్లేషన్ చేస్తూ లాస్ట్ లెసన్ కూడా ఇచ్చాడనమాట. ఒక వ్యక్తి అతను నిజమైనటువంటి పైర్స ఇంపైర్స ఆయన మృత్యువు బట్టి చెప్పేచ్చనమాట, ఏ విధంగా చనిపోతున్నాడు అనేది దివ్యమైంది అనేసి. హరిదాస్ ఠాకూర్, హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు యొక్క పాదాలని పట్టుకొని కుదానికి అద్దుకొని చైతన్య మహాప్రభు యొక్క ముఖారవిందాన్ని చూస్తూ భక్తులు భజన చేస్తుంటే శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య అని చెప్పి హరే కృష్ణ మంత్రాన్ని కృష్ణ యొక్క నామాన్ని స్మరిస్తూ సరైన వదిలారు. అదేవిధంగా భీష్మ పితామహుడు భీష్మాచార్య భగవంతుని కృష్ణుని యొక్క ముఖారవిందాన్ని చూస్తూ విష్ణు సహస్రనామాల్ని చెబుతూ శరీరాన్ని వదిలాడు అన్నమాట. ప్రభుపాద వారు భక్తులంతా కూడా హరినామ సంకీర్తనం చేస్తూ వృందావన ధామంలో భాగవతాన్ని స్మరిస్తూ అది దివ్యమైనటువంటి మృత్యు అన్నమాట. కాబట్టి మనం చాలా భాగ్యవంతులం అటువంటి ప్రభుపాద వారి యొక్క చరణాల దగ్గర మనం ఉన్నామన్నమాట. ప్రభుపాద వారు కొన్ని సందర్భాల్లో చెప్పాడనమాట, మీరు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకసారి ఒక భక్తుని తీసుకుని వస్తారనమాట, చాలా మంది భక్తులు ఇతను రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేశాడని చెప్పి, అంటే నియమాలని ఉల్లంఘించాడని చెప్పి. ప్రభుపాద వారు అతన్ని మందలించి అతన్ని మళ్ళీ పూర్వస్థాయికి రమ్మని చెప్పి దీవించిన తర్వాత మళ్ళీ చెప్తారనమాట ప్రవచనంలో, అంటే అందరికి భక్తులకి, 100% మీరు పవిత్రులు కాకపోతే భగవద్ధామానికి పోలేడు, మీరు పోలేరు అని చెప్పి చెప్తారు. అప్పుడు అందరూ తలకాయ కిందకి ఉంచుకుంటారంట. మళ్ళీ వాళ్ళందరూ చూసి ప్రభుపాదు 90% ఉంటే పోతారని చెప్పి చెప్తారనమాట. మళ్ళీ తల వంచుకుంటారు, 80% అంటారు, మళ్ళీ తల వంచుకుంటారు, 70% అంటారనమాట. చివరికి చెప్తారు మీరేం చేయాల్సిన పని లేదు, మీరు గట్టిగా నా దగ్గర ఉండండి, నా పాదాలను గట్టిగా పట్టుకోండి, మిమ్మల్ని అందరూ నేను తీసుకెళ్లిపోతానని చెప్తారు. కొన్ని సందర్భాలను చెప్పాడు ఇది. అన్ని సందర్భాల్లో ప్రభుపాద వారు తన వినయాన్ని ప్రదర్శించాడు. కొన్ని సందర్భాలు ఎటువంటి సందర్భాలు ఏం చెప్పారు, గురువుగా ఆయన వాళ్ళకి సూచనిస్తున్నారు, మీరు గట్టిగా నన్ను పట్టుకొని నేను తీసుకెళ్లిపోతానని చెప్పాడు అన్న. అండ్ మనకి మనం చెప్తుంటాం కదా, నేను చెన్నైకి తీసుకుపోతాను, నేను బాంబేకి తీసుకుపోతాను, అంటే భగవద్ధామాన్ని తీసుకుపోతానని చెప్తున్నాను ఆయన. అంటే ఆర్డినరీ స్టేట్మెంట్, అది ఏదో ఇది చిన్న స్టేట్మెంట్ కాదు, ఇది ప్రభుపాద అని చెప్పిన వేదం అది. కాబట్టి ప్రభుపాద నేను భగవద్ధామాన్ని తీసుకెళ్తానంటే అయిపోయింది, తీసుకుపోయినట్లు అంతే, ఫినిష్. కాబట్టి అదే మనం ప్రభుపాద వారిని పాదాలు పట్టుకోవడం అంటే ప్రభుపాద వారి యొక్క సంస్థను గట్టిగా పట్టుకోవడం అనమాట. ఏదో విధంగా మనం పట్టుకోవాలనుకుంటాం. ఇక రామాయణంలో ఈ పుష్యకుమారులు వెళ్తారనమాట అందరూ కూడా, ఈ వానరులంతా కూడా, కొంతమంది లోపలుంటే కొంతమంది బయట, కొంతమంది మెట్ల మీద, కొంతమంది ఈ పిల్లల్ని పట్టుకొని ఏదో విధంగా పట్టుకొని వెళ్ళిపోయినారనమాట వైకుంఠలోకానికి. ఆ విధంగా అయితే దాన్ని వదలకూడదు, పుష్యకుమారిని వదిలితే ఏమవుతామో కింద పడిపోతాం. ఏదో ఒకటి పట్టుకోవాలా, అట మనం ప్రభుపాద యొక్క సంస్థను వదులుకొని గట్టిగా పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళిపోతారన్నమాట. కాబట్టి మనం చాలా భాగ్యవంతులం ప్రభుపాద వారి యొక్క చరణాల దగ్గర చేరడము, అదేవిధంగా సేవ చేయడం కూడా ప్రభుపాద వారికి. కొద్దిగా మనం ప్రయత్నం చేస్తే, మన సాధన బాగా చేసి నియమాలు పాటిస్తుంటే కానీ ప్రభుపాద వారు చాలా ఎంపవర్ చేస్తారనమాట, చాలా ఎంపవర్ చేస్తారు. మనం ప్రచారం చేయొచ్చు, మన భగవద్ధామాన్ని కూడా వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఈరోజు మనం ప్రభుపాద వారికి పాటించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పుష్పకుమారాన్ని వదలకూడదు, అదే సమయంలో ఎక్కువ మందిని సహాయం చేయాలని చెప్పి మనం ప్రార్థించాలన్నమాట. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. పరివిరాజక ఆచార్య అంటే ప్రయాణం చేసేటువంటి ఆచార్యుడు అని, తిరుగుతూ ఉంటారనమాట. పరివిరాజకం అంటే తిరుగుతూ ఉంటారు, అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి. వాళ్ళకి ఒక ప్రదేశం అనేది ఉండదు. మనకు అనుకోండి, నేను మీ దేవుడు అంటే మనం చెప్పేస్తాం తిరుపతి మాదే అనేసి, బట్ పరిరాజకాచార్యకి ఒక ఊరు అనేది ఉండదు. వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. ఆయన 3 రోజులు 2 రోజులు ఒక ప్రదేశంలో ఉండి, ఒక ప్రదేశం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళు తిరుగుతూ అన్ని ప్రదేశాల నుండి జీవులంతా కూడా ఉన్నతి తీసుకెళ్తుంటారు. వాళ్ళని పరివిరాజకాచార్యులు అని చెప్తారనమాట. ఈ ప్రభుపాద వారికి ఏ ప్రదేశం లేదనమాట, ఆయన తిరుగుతూ ఉన్నాడనమాట. సన్యాసిస్కి ముఖ్యంగా ఇస్కాన్ సన్యాసిస్ ఒక ప్రదేశం ఉండదు, వాళ్ళకి ఒక అడ్రస్ అనేది ఉండదు. వాళ్ళకి తిరుగుతూ ఈ రోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు అక్కడ. జై శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి, పితాయ గౌర్ బ్రహ్మానందే.